శక్తులతో సంబంధం. ఈ మంత్రం అర్థం అది. సంబంధం పెట్టుకున్నాక సూర్యుడిని హృదయంలో దింపుకుంటాం. ఓం సూర్యాయ నమః. ఈశాన్యంలో మీరు ఈశాన్యం వైపు తిరగక్కర్లే, మనస్సు అటు ఉంటే చాలు. ఈశాన్యంలో ఓం బుధాయ నమః, గణాధిపతయే నమః, తూర్పు. ఓం శుక్రాయ నమః, ఓం దేవాధిపతయే నమః, ఆగ్నేయము. ఓం చంద్రాయ నమః, ఓం తేజోధిపతయే నమః, దక్షిణం. ఓం కుజాయ నమః, ఓం ప్రేతాధిపతయే నమః, నైరుతి. ఓం రాహవే నమః, ఓం రక్షోధిపతయే నమః, పశ్చిమం. ఓం శనైశ్చరాయ నమః, జలాధిపతయే నమః, వాయుము. ఓం కేతవే నమః, ఓం ప్రాణాధిపతయే నమః, ఉత్తరం. ఓం గురవే నమః, ఓం ధనాధిపతయే నమః, పృథ్వీ. ఓం పృథ్వీ త్వయాధృతా లోకా దేవి త్వం విష్ణునాధృతా త్వం చ ధారయ మాం దేవ పవిత్రం గురు చాసనం. రెండు నిమిషాలు పడుతుంది, కానీ ఇప్పుడు ఏ పని చేసుకుంటున్నా? ఆఫీస్ కూడా మనసులో చేసేసుకోండి. ఇవంతా పైకి చేయాల్సిన పనులే. మీరు కాస్త వంగి బల్ల కింద నుంచి ఏదో తీస్తున్నట్టు నటిస్తూ కూడా చేసేసుకోవచ్చు. అందరికీ తెలియాల్సిన పని లేదు మీరు చేసుకుంటున్నారనుకని. కానీ దిక్కులు తెలియాలి మనకి. దిక్కుల యొక్క అధిపతుల గురించి మనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. ఇదయ్యా ఏం చెప్పాను నేను మీకు? దత్త నమస్కారాలు చేసుకోమని చెప్పాను. ఒకసారి మాత్రమే అంటే కంటిన్యూటీ పోకుండా మనకి గుర్తుండటానికి చెప్తున్నాను ఇది. ఏంటి చేయాలి దత్త నమస్కారాలలో? ఈ దత్త నమస్కారాలు చేసుకునే ముందు ఇంకొక్కటి మీరు కలుపుకోవాలి దానికి. ఉత్తర దిక్కులో గురుపాదుకల్ని మనం ప్రతిష్టాపన చేసుకున్నాం. ఉత్తరము అంటే పైకి ఉన్న భాగం, అంటే మనల్ని పైకి తీసుకెళ్లేటటువంటి బాధ్యత గురువుది. ఆ గురు ధ్యాన శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఆ ధ్యాన శ్లోకాలు వీలైనప్పుడల్లా చేసుకుంటూ ఉండండి మీరు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భావం వచ్చింది కదా, సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వసమర్థుడు అయిన గురువుకి నమస్కారం చేశాను. అలాంటి గురువు ఎలా ఉంటాడు, రెండో శ్లోకంలో చెప్తున్నాం. దత్తాత్రేయ సమారంభా నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతం వందే గురు పరంపరా. గురు పరంపర చెప్పుకుంటున్నాం. దత్తాత్రేయ స్వరూపము యుగ యుగాలుగా స్మర్తగామి అవతారం. ఈ గురు పరంపర బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపానికి అతను ప్రతీక. మధ్యలో నృసింహాదిక మధ్యమా, నృసింహ సరస్వతి సద్గురు పాదుకాభ్యాంగమా అని చెప్తున్నాం కదా అతను. తర్వాత ఈ సచ్చిదానంద పర్యంత అంటే మీరే, మీరు కూడా గురువులే కానీ పెరుగుతోన్న గురువులు. దత్తాత్రేయ స్వామి నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ గురు పరంపర సాధకుడిలో పరిసమాప్తి అవుతుంది. సచ్చిత్ ఆనంద స్వరూపుణ్ణైనటువంటి నేను ప్రస్తుతం నాకు ఆ స్థితి తెలియదు, కానీ గురు పరంపరలో నేను కూడా భాగాన్ని, ఆ గురువు యొక్క అంశాన్నే నేను. గురువు సర్వవ్యాపి కనుక ఆ సర్వవ్యాపి అయిన గురువు ఇక్కడ ఉన్నాడు, గుర్తించటం లేదు. అది అర్థం దాన్ని. దత్తాత్రేయం సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిత్ ఆనంద పర్యంతం వందే గురు పరంపరా. మరి గురు పరంపరని ఎలా పట్టుకుంటాం మనం, మూడో శ్లోకంలో ఉంది. హంసాభ్యాం పరివృత్త హార్ధకమలే శుద్ధే జగత్ కారణం. హంసాభ్యాం, హంస అంటే శ్వాస, లోపలికి వెళ్ళే శ్వాస బయటికి వచ్చే శ్వాస. హంసాభ్యాం పరివృత్త హార్ధకమలే మన హృదయంలో సోహం 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 సర్వజ్ఞత్వం నాలో ప్రవేశిస్తుంది, సోహం సర్వవ్యాపకత్వం నాలో ప్రవేశిస్తుంది, సోహం సర్వసమర్థత నాలో ప్రవేశిస్తోంది అని చెప్పుకుంటున్నాం కదా. హంసాభ్యాం పరివృత్త హార్ధ కమలే శుద్ధే జగత్ కారణం. ఈ మొత్తం జగత్ ఎందుకువల్ల ఉంది, మనలో శ్వాస ఉంది కనుక. శ్వాస ఆగిపోతే జగత్ అంటూ ఉంటుంది కానీ మనకి జగత్ ఉండదు. అంచేది శ్వాస ఏంటి జగత్ కారణం, ఈ ప్రపంచం అంతటికీ కారణం కనుక ప్రాణాయామాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మానకండి, ఏదైనా మీరు మానండి కానీ ఇడాశ్వాస చంద్రుడికి సంబంధించింది, పింగళశ్వాస సూర్యుడికి సంబంధించింది, సూర్యుడు చంద్రుడికి సంబంధించినటువంటి ఇడా పింగళశ్వాస చేతులు కలిపేసుకుని సుషుమ్నాశ్వాస. ఇది ఇడాశ్వాస 15 నిమిషాలు, పింగళశ్వాస 15 నిమిషాలు, ఇడా పింగళశ్వాస 15 నిమిషాలు, సుషుమ్నాశ్వాస 15 నిమిషాలు ఖచ్చితంగా చేయండి. ఎంత గొప్పదైనా ఆచరణ చేయకపోతే లాభం ఉండదు. అది ఇక్కడ చెప్పింది. హంసాభ్యాం పరివృత్త హార్ద్ర కమలే శుద్ధే జగత్ కారణం. విశ్వాకార అనేక దేహ నిలయం, ఇన్ని దేహాలలో ఆ శ్వాసే ఉంది. ఆ శ్వాస లేకపోతే ఈ దేహాలు లేవు. ఎలాంటి దేహాలు, మానవ శరీరం మాత్రమేనా, అన్ని దేహాలు ఉన్నాయి. జంతువుల దేహాల్లో కూడా శ్వాస ఉంది, చెట్ల దేహాలలో కూడా శ్వాస ఉంది, బ్రహ్మ దేహాలలో కూడా శ్వాస ఉంది. కానీ తేడా ఏంటంటే శ్వాస టైం మారుతుంది. మనము నిమిషానికి 17 శ్వాసలు తీసుకుంటే బ్రహ్మ నిమిషానికి 1 శ్వాస మాత్రమే తీసుకుంటాడు. ఆ లింక్ అది. అంచేత ఈ శ్వాస యొక్క పరిమాణం మారుతోంది తప్ప శ్వాస మారటం లేదు. విశ్వాకార అనేక దేహ నిలయం స్వచ్ఛందమానందకం సర్వాకార మఖండ చిత్ ఘనరసం పూర్ణం హనంతం శుభం. కానీ శ్వాస మీరు పీల్చుకున్నారు వదిలేరు, మీరు పీల్చుకున్నారు వదిలేరు. ఎక్కడికి వెళ్తుందా శ్వాస, ఇక్కడే ఉంటుందా వాయువు. ఈ వాయువు ఎలా ఉంది, అఖండంగా ఉంది, ఎక్కడ బ్రేక్ లేదు. మీ శరీరంలోకి వెళ్ళింది బయటకు వచ్చింది, ఈ శరీరంలోకి దూరింది బయటకు వచ్చింది, ఈ శరీరంలోకి దూరింది బయటకు వచ్చింది, ఈ శరీరంలోకి దూరింది బయటకు వచ్చింది, హిమాలయాల్లో ఉన్నటువంటి యోగుల శరీరంలోకి దూరుతోంది బయటకు వస్తుంది. కానీ నేను మీకు చెప్పాను, నేను ఈ శ్వాస ద్వారా 4 వేదాలను పట్టుకోవచ్చు అని. ఎలా పట్టుకోవచ్చు అంటే ఆ భావన అర్థం చేసుకోండి, మెల్లిమెల్లిగా మీ అంతటి మీరు డెవలప్ చేసుకోగలిగితే సరే, లేకపోతే హయ్యర్ క్లాసెస్ మనం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసుకుందాం. ఏం జరుగుతుంది ఇక్కడ, మీరు గాలి పీల్చారు, తను గాలి పీల్చింది, తను గాలి పీల్చింది, వాళ్ళు గాలి పీల్చారు, బాగానే ఉంది. పీల్చిన గాలి ఒకటే, అఖండ మండలాకారం వ్యాప్తం అయిన చరాచరం, అదే వాయువు అందరూ పీలుస్తున్నారు. కానీ పీల్చిన మరుక్షణము మ్యాజిక్ జరుగుతుంది. ఏంటా మ్యాజిక్ జరుగుతుంది? లోపలికి వెళ్ళినటువంటి ఆ గాలి తను భానుగా మారుతుంది, తను సత్యనారాయణ మాస్టర్గా మారుతున్నారు, రామకృష్ణగా మారుతుంది. అహంకారం ఉంది, ఐ కాన్షియస్నెస్. అహంకారం అంటే అహంకారం కాదు, అహంకరించడం కాదు, నేను అనే భావన శ్వాస వల్ల ఏర్పడుతుంది. అంచేత ఈ పీల్చిన అఖండ మండలాకారం అనేటువంటి శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? నేనుగా మారుతుంది. నేనుగా మారిన మరుక్షణము ఖండింపబడుతుంది. నేను కెమిస్ట్రీ లెక్చరర్ని, నేను లా ప్రొఫెసర్ని, నేను ఫలానా ఉద్యోగిని అని ఏమవుతుంది? చిత్తంగా మారుతుంది. కెమిస్ట్రీ లెక్చరర్కి లా తెలియదు అనుకుంటాడు, లా లెక్చరర్కి కెమిస్ట్రీ రాదు అనుకుంటాడు. వీడి చిత్తం అది, వాడి చిత్తం అది. అంచేత అహంకారం ఎలా మారుతుంది? చిత్తంగా మారుతుంది. ఈ చిత్తము వల్ల, చిత్తంగా మారటం వల్ల ఏమవుతుంది? బుద్ధి ప్రచోదనం జరుగుతుంది. కెమిస్ట్రీ వాడికి కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేయించడం చాలా బాగా వస్తుంది. ఇంజనీరింగ్ చదివిన వాడికి ఇంజనీరింగ్ విద్య బాగా వస్తుంది. బుద్ధి, ఈ బుద్ధి ద్వారా మనస్సు, మనో బుద్ధి చిత్త అహంకారాలు నాలుగు వేదాలుగా శ్వాస మారుతుంది. ఇది మీరు డెవలప్ చేసుకోగలిగితే డెవలప్ చేసుకోండి. భావన చెప్పాను నేను మీకు, ఇది ఇక్కడ చెప్తుంది. సర్వాకార మఖండ చిద్ఘనరసం పూర్ణం హనంతం శుభం ప్రత్యక్షాక్షర విగ్రహం. కానీ ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ఒక అక్షర సముదాయం ఏర్పడింది. శ్రీరామ శర్మ ఆచార్య అనే అక్షర సముదాయం ఇది. గణప సత్యనారాయణ స్వామి అదో అక్షర సముదాయం, సత్యసాయి బాబా ఇంకొక అక్షర సముదాయం. కానీ అక్షర సముదాయాలన్నీ దేనికి ప్రతీక? ఈ అఖండ మండలాకారం. వాళ్ళ చేతనత్వం ఒకటే, వాళ్ళ అనుభూతి తెచ్చుకోగలిగారు వాళ్ళు. ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం ఛాయే ద్రుహం శాశ్వతం. ఆ గురువరుడు శాశ్వతుడు, అంచేత ఆయన శరీరం ఉంది, ఆయన అప్పుడెప్పుడో ఉన్నాడు, ఇప్పుడు లేడు కదా. అది మన భ్రమ, మన చిత్తం అలా మనకు అనిపింపజేస్తుంది. వాళ్ళు మాత్రము శాశ్వతం, శాశ్వతంగా ఉన్నారు. అంచేత మీ ఏ గురువునైనా మీరు పట్టించుకోవచ్చు. వశిష్ఠుడిని ఇప్పుడు పట్టుకోవచ్చు, విశ్వామిత్రుడిని ఇప్పుడు పట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. శ్వాస ద్వారా గుర్తుంచుకోండి. అందుకని ఈ ప్రాణాయామాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఏబిసిడి ఎక్స్వైజెడ్లతోనే కదా ప్రపంచంలో పురాతన కాలంలో ఎన్ని పుస్తకాలు రాయబడ్డాయో, ఇప్పుడు ఎన్ని పుస్తకాలు రాయబడుతున్నాయో, భవిష్యత్తులో ఎన్ని కోట్ల కోట్ల పుస్తకాలు రాయబడబోతున్నాయో, ఇవంతా కూడా 26 అక్షరాలతోనే ఉంది. అంచేత ఈ మంత్రం గురించి చెప్పుకుంటున్నామే, ఆ మంత్రాక్షరాలతో సర్వము వచ్చేస్తుంది, శాశ్వతమైనది. ఇంగ్లీష్లో మీరు చదువుకోవాలంటే ఆ 26 అక్షరాలు వస్తే చాలు, తర్వాత పెర్మిటేషన్ కాంబినేషన్ మీ ఇష్టం. అది ఇక్కడ చెప్తుంది. ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం ధ్యాయే ద్విగుం శాశ్వతం నమామి సద్గురుం శాంతం ప్రత్యక్షం శివరూపిణం శిరసా యోగ పీఠస్థం ముక్తి కామ్యార్థ సిద్ధయే. ఈ గురువుని శిరస్సులో పెట్టుకోండి. అంటే అర్థం ఏంటి? అక్కడ విద్య ఎక్కడ ఉంటుంది? శిరస్సులో ఉంటుంది. కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి కెమిస్ట్రీ నేర్చుకుంటారు. కెమిస్ట్రీ ఎక్కడ వస్తుంది మీకు? శిరస. ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతారు. ఆ ఇంజనీరింగ్ విద్య ఎక్కడ వస్తుంది? శిరస్సులో వస్తుంది. వేదాలు ఒక గురువు దగ్గరికి వెళ్ళి వేదాలు నేర్చుకుంటారు. ఆ వేదాలు ఎక్కడొస్తాయి? మీ శిరస్సులో ఉంటే కదా లాభం. అక్కడే మర్చిపోయి వచ్చేస్తే ఏం లాభం? అంచేత ఆ గురువు యొక్క యోగము శిరస, శిరస్సు ద్వారా నేను గ్రహిస్తాను, అంటే ఆ జ్ఞానాన్ని నేను నాలో దిప్పుకుంటాను అనేటటువంటి భావన. దీని తర్వాత శ్లోకము మీరు చాలా జాగ్రత్తగా ఫాలో కండి. ప్రాత శిరసి శుక్లాబ్జే ద్వినేత్రం ద్విభుజం గురుం వరా భయకరం శాంతం స్మరే తన్నామ పూర్వకం. పొద్దున్నే గురువుని మనం ఉత్తర దిక్కులు ఓం గురవే నమః ధనాధిపతే నమః అనుకున్నందరా అనుకున్న తర్వాత ఈ శ్లోకాలు చదువుకోమంటున్నాను. ప్రాత శిరసు శుక్లాబ్జే తెల్లటి పద్మం మీద మనకే ఎగురకుండా ఆయన కూర్చున్నాడు అనుకుందాం. భావన ఆధ్యాత్మిక జగత్తులో చాలా ముఖ్యం. నిజంగా చేసేది ఏమి ఉండదు, భావనే. మీకు కెమిస్ట్రీ చెప్తాను నేను. బ్లాక్ బోర్డ్ మీద ఉంటుంది ఓ 3 గీతలు గీసి బీకర్ అంట, ఓ 2 గీతలు గీసి టెస్ట్ ట్యూబ్ అంట, KMNO4 అంట, HCL అంట, ఏముంది అక్కడ? గీతలు ఉన్నాయంటే అక్కడ. కానీ మీకు అర్థమైపోతుంది, బీకర్లో పొటాషియం పెర్మాంగనేట్ తీసుకున్నారు, టెస్ట్ ట్యూబ్లో యాసిడ్ తీసుకున్నాడు, ఇవి రెండు కలిపితే ఇలా అవుతుంది అని. ఏం చేశారు? భావన చేశారు. అంతకంటే టెస్ట్ బ్లాక్ బోర్డ్లో ఏముంది? అదే ఇక్కడ చేయండి. మీరు ప్రతిరోజు స్కూల్లో చేసేదే ఇదే, కొత్త విద్య కాదు. అందుకే కళ్ళు మూసుకుని ఎదురుకుండా ఒక తెల్లటి పద్మం మీద మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారు ఆ గురువుని భావన చేసుకోండి. ద్విభుజం ద్వినేత్రం, ఆ గురువుకి మూడు కాళ్ళు ఉన్నాయి, నాలుగు చేతులు ఉన్నాయి, 70 తలలు ఉన్నాయి అని భావన చేసుకోకండి. ద్విభుజం మామూలు మానవ శరీరధారే, ఇచ్చేత ఈ మానవ శరీరమే మళ్ళా గురుత్వాన్ని ఆపాదించుకోవాలి. మూడు తలకాయలు ఉన్నవాడికి గురుత్వం వచ్చిందంటే మనం మూడో తలకాయ ఎక్కడికి తెస్తాం? మూడు తలకాయలు తేలేమో. అంచేత ఆ గురువు కూడా మనలాంటి వాడే, కానీ ఏం చేయగలిగాడు? ఆ స్థితికి ఎదగగలిగాడు. అంచేత ఆ రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కళ్ళు, మానవ శరీరధారి అయినటువంటి ఆ గురువుని ఏ విశ్వామిత్రునో, ఏ వశిష్ఠుడునో, ఏ సత్యసాయిబాబానో, ఏ శుద్ధి సాయిబాబానో, ఏ గణపతి సచ్చిదానంద స్వామినో, లేకపోతే మీకు నచ్చిన ఏ గురువు అయినా సరే, గురువునే మార్చక్కర్లే. ఆ గురువులో ఈ పరిపూర్ణత భావించుకోండి. ఎలా ఉండాలి ఆయన? వరాభయకరం శాంతం స్మరే తన్నామ పూర్వం. ఒక చేతిలో వరాలు ఇస్తున్నట్టు, ఇంకో చేతితో అభయమిస్తున్నట్టు భావన తీసుకోండి. కళ్ళు మూసుకోండి, ట్రై చేయండి. వింటం వేరు, చేయటం వేరు. ఆచరణలో పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. ఎదురుకుండా తెల్లటి పద్మము, ఆ తెల్లటి పద్మంలో మీ గురువు. ఆ గురువు ఎలా ఉంది? కుడి చేతితో అభయముద్ర, ఎడమ చేతితో వరాలు ఇచ్చేటటువంటి ముద్ర. భావన చేసుకోండి, చూసుకోండి ఆయన్ని. ప్రసన్న వదనాం భోజన్ సర్వదేవ స్వరూపిణం. కళ్ళు మూసుకుని ఊహించుకోండి ఆ గురువుని. స్పష్టత రావాలి, ఊహ. ఊహించుకోవడం మనకి కనిపించాలండి, ట్రై చేయండి. రోజు చేస్తూ ఉంటే కనిపిస్తాడు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఇవాళ రాలేకపోవచ్చు కానీ మీరు అంచేత కళ్ళు మూసుకుని చేయండి. సాధన వచ్చారు ఇక్కడికి, నేర్చుకుని వెళ్తే లాభం లేదు. వింటే ఏం లాభం? మంచి మంచి స్పీచెస్ నాకంటే బాగా చెప్పేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ప్రపంచంలో. వద్దు, నేర్చుకోండి. కళ్ళు మూసుకుని ఆ తెల్లటి శ్వేత పద్మంలో ఆ గురువు కూర్చుని ఉన్నాడు. ఒక కుడి చేతిలో అభయ ముద్ర, ఎడమ చేతిలో వరాలు ఇచ్చేటటువంటి ముద్ర. ప్రసన్న వదనాం భోజ సర్వదేవ స్వరూపిణ. ఆ గురువులోనే అన్ని దేవతలు ఉన్నారు. నవ్వుతో ఉన్నాడు, చిన్నవు నవ్వుతో. ఆయన కాళ్ళని కడుగుతున్నాం మనం. మీ ఊహ ఇంకా మీ ఇష్టం. బంగారు ప్లేట్లు తెస్తారు, బంగారు కలశంతో మానసరోవరం నుంచి నీళ్లు తీసుకొచ్చి కడుగుతారు. ఆ గురువు యొక్క కాళ్ళని కడుగుతున్నటువంటి భావన, ఏకధారగా ఆ గురువు కాళ్ళ మీద నీళ్లు పోస్తూ ఉంటే మెల్లమెల్లగా ఏమవుతుంది? ఆ బంగారు ప్లేట్ నుంచి నీళ్లు ఓవర్ఫ్లో అవుతాయి. ఎక్కువ నీళ్ళు ఎలా పోస్తూ ఉంటే నీరు బయటికి కారటం మొదలు పెడతాయి. ఆ బయటకు కారినటువంటి నీళ్లు తత్పాదోదకజాం ధారా విపతీం స్వమూర్తిని. ఆ నీళ్లు మన శిరస్సులో పడుతున్నటువంటి భావన, ఆ గురువు యొక్క పాదోదకము కలిగినటువంటి నీళ్లు ఆ బంగారు ప్లేట్ నుంచి ఓవర్ఫ్లో అయ్యి ఆ మానసరోవరం నుంచి తెచ్చినటువంటి నీళ్లు, బంగారు కలశంలో ఉన్నటువంటి నీళ్లు నా శిరస్సు మీద పడుతున్నాయి పడుతున్నాయి. ఏమవుతుంది పడితే? తయా సంక్షాళయే బాహ్య మాంతరం దైహికం మలం. దానివల్ల ఏమవుతుంది? నాలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి మాలిన్యాలు, బహిర్గతమైనటువంటి మాలిన్యాలు కడిగేస్తున్నాయి. నేను రిపీటెడ్గా చెప్తున్నాను, సాధనలో గురువు అనుగ్రహమే ముఖ్యం. మీరేం చేసుకోలేరు. ఇంగ్లీష్ క్లాస్కో ఫిజిక్స్ క్లాస్కో ఎవడైనా వెళ్ళి నాకు ఫిజిక్స్ వచ్చు అంటే ఇంకా గురువు దగ్గర నేర్చుకునేది ఏముంది? అంచేత గురువు ఎలా పరిశుద్ధుడయ్యాడో ఆయన పాదోదకము నా శ్రస్సు మీద పడుతుంది కనుక నా లోపల ఉన్నటువంటి మాలిన్యాలు, నా బహిర్గతమైనటువంటి మాలిన్యాలు పోతున్నాయి. ఏంటి మాలిన్యాలు? ఏంటి పోతున్నాయి? ఆరే మాలిన్యాలు ఉన్నాయని చెప్తారు మనం. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు, ఈ ఆరు మాలిన్యాలు పోతున్నాయి. అసూయ కడిగేసుకుంటున్నాను, ద్వేషం కడిగేసుకుంటున్నాను, కామాన్ని కడిగేసుకుంటున్నాను, క్రోధాన్ని కడిగేసుకుంటున్నాను, మోహాన్ని కడిగేసుకుంటున్నాను. నేనా? అంత దమ్ము నాకెక్కడుంది? లేదు. ఆ పాదోదకం వల్ల అంతర్బహిష్ట భూతేషు, లోపల బయట ఉన్నటువంటి మాలిన్యాలు కడిగేసుకుంటున్నాను. తయా సంక్షాళయే బాహ్య మాంతరం దైహికం మలం, ఆ భావన చేసుకోండి. అంతకంటే కావాల్సిందే ఉంది, పరిపూర్ణ స్నానం చేస్తే మీకు ఎంత హాయిగా ఫీల్ అవుతారో అంత హాయిగా ఫీల్ అవుతారు ఈ సాధన చేస్తే. తక్షణ, ఎప్పుడో కాదు, స్నానం చేస్తే మట్టి ఎప్పుడు పోతుంది? స్నానం చేసిన 3 గంటలు పోతుందా? తక్షణం పోతుంది. సబ్బు రాసుకుని మీరు స్నానం చేశారు అంటే పోతుంది ఆ మాలిన్యం. అంచేత తక్షణాత్ విరజో మత్స్యో, విరజో ఆ రజము, ఆ మాలిన్యము పోతుంది. జాయతే స్ఫటికో సమహ, తను స్ఫటికాకృతి చెందుతాడు. స్ఫటికంలాగా మారితే లాభం ఏంటి? స్ఫటికంలో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే ఎదురుకుండా ఏముంటుందో అది ప్రతిబింబిస్తుంది. ఎర్రటి పువ్వు పెడితే ఎర్రగా ఉంటుంది స్ఫటికం, నీలంగా పెడితే నీలంగా ఉంటుంది. ఎదురుకుండా ఎవరు కూర్చుని ఉన్నారు? గురువు కూర్చుని ఉన్నాడు. అంచేత మీరు స్ఫటికంగా ఆ మాలిన్యాలు పోవటం వల్ల మీరేమవుతారు? ఆ గురువు మీలో ప్రతిబింబిస్తాడు. అది సాధన రహస్యం. పొద్దున్నే తిరిగిన తర్వాత తూర్పు ఉత్తర దిక్కుగా ఈ భావన చేసుకోండి. ఈ కాగితాలు ఇచ్చాయా? చూసుకుంటూ ఉంటారు, మళ్ళీ తీసేసుకోవచ్చు. అంచేత మీరు ఎప్పుడో మంచివాడుగా మారుతారు, ఈరోజే మారుతారు, క్షణకాలం మారుతారు. దానికన్నా స్నానం చేస్తాం, అప్పటికప్పుడు హాయిగా ఉంటుంది, మళ్ళీ చూడబడుతుంది. ఏం చేస్తాం? మళ్ళీ స్నానం చేస్తాం. అంచేత ప్రతిరోజు స్నానం చేయాల్సిందే. అలాగే ప్రతిరోజు కూడా మీరు ఈ భావన చేసుకుంటూ ఉండండి. ఈ శ్లోకం అలా చదువుతున్నాను. ఈ శ్లోకము గురు ధ్యానం విధానము అనే దాంట్లో 5వ శ్లోకం చదువుతున్నాను నేను. ఇందాక చెప్పింది మళ్ళా చదువుతాను ఒకసారి. ఇంచేదంటే సిలబస్ పూర్తి చేయటం కంటే చెప్పింది మీరు అర్థం చేసుకుని మీరు అలా మారండి. కోరిక అది. ఎంతసేపు మనము మారామా లేదా అన్నది మీరు ప్రతిరోజు చూసుకోవాలి ఇవాళ నుంచి. ఇంచేత 5వ శ్లోకం చూడండి. గురు ధ్యాన విధానంలో గోపీనాథ్ కవిరాజ్ దగ్గర పొడుగాటి మనిషి అన్నమాట. ఒక 8 అడుగులు ఎత్తు, చాలా పెద్ద విగ్రహం అసలు ఆయన. ఇంత తల ఇది ఉత్తనే అంటే నేను ఇలా చేపెట్టి ఇంత ఉంటుంది ఆయన తల. బాహ్య గుర్తు శిఖరాలో మెట్లెక్కి ఇందులో సగం ఉంటుంది ఆ హాలు. ఆయన దర్శనానికి వెళ్ళాం అంటే మా తాతగారికి ఆయన కొంచెం బాగా పరిచయం. వెళ్తే నేను భయపడ్డా, అంత పుస్తకాలు గుట్టలు పడి ఉన్నాయి ఆ గదిలో. గుట్టలే తింటింత పెద్ద మనిషి కదా, ఆయన తల కనిపిస్తుంది ఇంత కళ్ళు ఇంత. భయపడ్డాను నాకు ఇప్పటికీ ఆ గల్దరింపు గుర్తుంది, 6 ఏళ్ళు 7 ఏళ్ళు నాకు. సరే మా తాతగారు ఆయన ఏదో మాట్లాడుకుంటున్నా నాకు తెలియదు, అప్పుడు ఏం మాట్లాడుకునేవారు. నేను పైకి తొంగి చూస్తూ ఉండేవాడిని, కొన్ని మాటలు చెవిలో పడుతూ ఉండేవి. ఆ గోపీనాథ్ కవిరాజ్ యొక్క గురువు విశుద్ధానంద సరస్వతి అని కాశీలోనే ఉంటూ ఉండేవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఈ సూర్యకిరణ విజ్ఞానంలో పాల్ బ్రంటన్ అనేటటువంటి ఒక విదేశీ సాధకుడు ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనేటటువంటి పుస్తకం రాశాడు. గుప్త భారతదేశంలో సెర్చ్, యోగుల్ని వెతికాడు ఆయన. ఆ వెతికే కార్యక్రమంలో కాశీకి వచ్చినప్పుడు ఈయన గురువు గోపీనాథ్ కవిరాజ్ యొక్క గురువు అయినటువంటి విశుద్ధానంద సరస్వతి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి అడిగట, భారతదేశం యోగుల నిలయం అంటారు కదా, మరి ఏంటి ఆ యోగం, అది నేర్చుకుంటే ఏం లాభం మాకు అంటే అన్నట్టు ఆ మూలన ఉంది చూసావా మట్టి, ఆ మట్టిలా తీసుకురా అన్నట్ట. తీసుకొచ్చాడు, అరచేతిలో పెట్టుకో అన్నట్ట. పెట్టుకున్నాడు పాలు బ్రంటను. సరే ఆ శిష్యుని పంపించి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, 10 రూపాయలు 12 రూపాయలకి దొరుకుతుంది కదా, అది తీసుకురా అన్నట్ట. తీసుకొచ్చి సూర్యకిరణాలు ఆ కిటికీలోంచి వస్తున్నాయి, ఆ వస్తున్న సూర్యకిరణాలను ఆ మట్టి మీద ఫోకస్ చేశాడు. కొంతసేపు తర్వాత ఎంత మట్టి ఉందో అదంతా అలా పులీస్ అయిపోయి ఆ కణాలన్నీ ఒకదాంతో ఒకటి కలిసిపోయి నీలంగా మారిపోయింది. అతి ఖరీదైనటువంటి నీలపు రాయిగా మారిపోయింది. అంతేనా అన్నాడు. నీకేం కావాలన్నాడు. ఇంకా ఇంకో వచ్చిన ఏదో చెప్పాడు. సఫైర్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అన్నీ తయారు చేశాడు, అన్నీ లైన్లో పెట్టాడు నవరత్నాలు. ఇంకా ఏం చేయొచ్చు సూర్యకిరణాలతో అన్నాడు. మీ ఇష్టమయ్యా ఏదైనా చేసుకోవచ్చు అన్నాడు. అంటే ఇంగ్లాండ్లోనే దొరికేటటువంటి ఒక పువ్వు ఉంది, ఆ పువ్వు యొక్క సువాసన ఇక్కడ తీసుకురాగలరా, తీసుకురావచ్చు అన్నాడు. అప్పుడు పాల్గొనటం తన జేబు రుమాన్ని తీసి పెట్టాడు అక్కడ, ఆ సూర్యకిరణాల్లో ఆ లెన్స్ పెట్టాడు అక్కడ, ఆ వాసన వచ్చింది అక్కడికి. అది ఎప్పుడు ఏ 40s లోనూ జరిగింది సంఘటన. పాల్ బ్రంటన్ 1964-65లో కాశీకి వచ్చినప్పుడు మా తాతగారు ఆయన కలుసుకున్నారు. హిమాలయాలు విడిపోతూ ఆయన వచ్చాడు పాల్ బ్రంటన్ ఇంగ్లాండ్ నుంచి. అప్పుడు ఆ రుణాలు మా తాతగారికి చూపించాడు. ఆ వాసన అప్పటిది ఇప్పటికీ ఉంది చూడండి ఇది అని. సూర్యకిరణాలతో మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా మీ శరీరాలు సూర్యకిరణాల వల్లే జీవించి ఉన్నాయి. ఆ విటమిన్ డి కోటింగ్ లేకపోతే సూర్యకిరణాల వల్ల మన శరీరం ఎంత బాధపడిపోతుందో అది సూర్యకిరణాల వల్లే ఏర్పడుతుంది. విటమిన్ డి ఇంకో ద్వారా మనం తయారు చేసుకోలేము. మొదటిది అది పౌర్ణమి చిత్ర. నమస్తే యోగి రాజేంద్ర, దత్తాత్రేయ దయానితే స్మృతి దేహి మాం రక్ష, భక్తితే దేహి మేధృడా. మరి ఆ సూర్యకిరణాన్ని ఉపయోగించుకోవాలంటే మనకేం తెలుసు? గురువు చెప్పాలి మనకు ఎలా ఉపయోగించుకోవాలో. నువ్వు సమర్పణ చేయి, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లే. మేము రీసెర్చ్ చేస్తున్నాం సైన్స్లో, క్యాన్సర్కి మందు కనిపెట్టాలి. ఏ గురువు దగ్గరికి వెళ్ళి కనిపెడుతున్నావు? గురువు లేడు రీసెర్చ్లో. ఏం చేస్తాం? ప్రయోగాలు చేస్తాం. ఇది కాదంటే అది, అది కాదంటే అది చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే ఏమవుతుంది చివరికి? ఆ కరెక్ట్ కాంబినేషన్ దానంతట అదే ప్రకృతి ద్వారా మనకి లభ్యమవుతుంది. ఇదిగో మందు అని చెప్తాం కదా. అదే మీరు చేయండి, ప్రతిరోజు ప్రదక్షిణ చేయండి. సూర్యకిరణాలను నేను ఎలా ఉపయోగించుకోవాలి? ఆ ఉపయోగించుకోవడానికి అక్కడ పేరు చెప్పబడింది. పౌర్ణమి నుంచి వచ్చేటటువంటి కిరణాన్ని ఎలా ఉపయోగించు మీరు ఈ ఒక్క క్లాస్లో నేను అదంతా చెప్పేయలేను. కానీ మిమ్మల్ని ఎందుకు ఇది తప్పనిసరిగా చేయమంటున్నాను అంటే, ఓ నెల రోజులు మీరు ఇది చేసుకుంటూ ఉంటే నేను తర్వాత వచ్చినప్పుడు నిత్య క్లింద అని పేరు పెట్టినప్పుడు మీరు పుస్తకం ఎత్తుకోకల్లే. తదే నాడు ఆ కిరణం వస్తుంది అని మీరు చెప్పగలిగితే నెక్స్ట్ క్లాస్ నేను చెప్పగలను. అంచేత నమస్తే యోగి రాజేంద్ర, దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహి మాం రక్ష, భక్తితే దేహి మే దృఢ అని ప్రార్థన చేసుకుంటూ ఆ యోగ విద్య సూర్యకిరణ విద్యకి అథారిటీవి నువ్వు. నాకు తెలియదు ఎలా ఉపయోగించుకోవాలో. భక్తితే దేహి మే దృఢ, నా ఇంద్రియాలను నీకు సమర్పణ చేస్తున్నాను, నాకు నేర్పు. దండం పెట్టాను. దండం పెట్టాక ఇంకొక శ్లోకం కలుపుకోవాలి. మీరు నిన్న చెప్పలేదు, అది అంతా ఒకే రోజు చెప్పలేను కనుక. శ్రీ సూక్త మంత్రాలు తెలియన భారతీయుడు ఉండడం నా నమ్మకం. కొంచెమైనా భారతలో ఆ భక్తి మార్గంలో ఉన్నవాడికి ఎక్కడొక్కడ వినైనా ఉంటాడు. కానీ శ్రీ సూక్తమే శ్రీ విద్య అని చాలామంది తెలియదు. పేరు చెప్తున్నా, శ్రీ విద్య కోసం మీరు ఎక్కడికి పరిగెత్తి వెళ్ళక్కర్లా. దేవతల్ని ఆహ్వానించాలి అంటే శ్రీ సూక్త మంత్రాలతోనే ఆహ్వానిస్తాం మనం. ఇంకేత ఆ దేవతా స్వరూపము మొత్తము శ్రీ సూక్తంలో ఉంది. కానీ ఆషామాషిగా చదువుతాం మనం. ఇందాక నేను చెప్పినటువంటి సూర్యకిరణ విజ్ఞానము, చంద్ర విజ్ఞానము, అగ్ని విజ్ఞానము ఈ మూడు కూడా శ్రీ సూక్త మంత్రాల్లో ఉన్నాయి. అందుకే దాన్ని శ్రీ సూక్తము అన్నాం. మొదటి శ్లోకము హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావా అనే శ్లోకం చదువుకోండి. ఇలాగ 16 మీకు ఇది తర్వాత ఇస్తారు వీళ్ళు. ఇది కాస్త ఇది మీకు సిలబస్. ఇది మీరు ఒక పరీక్షకు వెళ్తున్న విద్యార్థిలాగా సాధకుడుగా మారండి. మీరు ఆషామాషిగా ఓ శ్లోకాన్ని చదివేసి దాన్ని ఎందుకు చదువుతున్నాం మనం? మీకు ఇది శ్రీ విద్య నేర్పడానికి చెప్తున్నాను నేను. మీరు సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడికి వచ్చే కిరణాలను ఉపయోగించుకోవడానికి నేర్పుతున్నాను. ఇదంతా కూడా అగ్నిని మీరు ప్రజ్వలింప చేసినప్పుడు ఆ అగ్నితో మీరు ఏమైనా చేసుకోవచ్చు. కానీ మనం ఎంతవరకు తీసుకొస్తున్నాం? సిగరెట్లు వెలిగిస్తున్నాం. దాంతో సిగరెట్లు కూడా వెలిగించుకోవచ్చు. కానీ అగ్నితో భగవంతుడితో కూడా సంబంధం పెట్టుకోవచ్చు. అగ్నిని ఏమంటాం అంటే దేవతాముఖం అంటాం. దేవతలతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవటానికే అగ్ని ఉపయోగిస్తే వాళ్ళు పూర్వకాలం ఋషులు. పోస్ట్ మ్యాన్ ఒక విధంగా అగ్ని దేవతలకి. ఆ విద్య అంతా ఈ 16 శ్లోకాల్లో ఉంది. ఈ 16 శ్లోకాలను ఉపయోగించుకోగలిగితే షోడశ విద్య మొత్తం ఇందులో ఉంది. కానీ ఆ విద్య ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు ఊహించుకోండి. ఒకరోజు రెండు క్లాసుల్లో నేను మీకు చెప్పలేను. మీరు ఇది కనుక మాస్టర్ చేస్తే ఈ శ్లోకాలను, ఆ శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థం నేను చెప్తా తర్వాత క్లాసుల్లో వచ్చి. కానీ అది మీరు మాస్టర్ చేయకపోతే ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా అది చేయండి బాబు అంటాను, అంతే కదా. అంచేత మీరు ఆశామాషిగా దీన్ని ట్రీట్ చేసుకోకండి. ఏమో మీలో ఎంతమంది ఆ స్థితికి వెళ్ళిపోతారో, మన పూర్వజన్మ సుకృతం ఇది. ఇంత మహత్తరమైనటువంటి విషయాలతో మీరు వినగలుగుతున్నారు, విని ఉపయోగించుకోలేకపోతే మీకు వీలున్నప్పుడు కాదు చేసేది. టైం ప్రకారం చేయండి, టైం మీరు సెట్ చేసుకోండి. ఆ ఫ్రీడమ్ ఇస్తున్నాను కదా. మీరు ఎలా చేసుకుంటారో, అర్ధరాత్రి చేసుకుంటారో, అపరాత్రులు చేసుకుంటారో మీ ఇష్టం. ఒక ఐదారు రోజులు ఈ కార్యక్రమాలన్నీ ముందు వెనక మీరు చూసుకుని ఏ టైం ఎప్పుడు చేసుకుంటే మీకు అనువుగా ఉంటుందో వీలుగా ఉంటుందో మీరు చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు రోజు అది చేసుకుంటూ ఉంటారు కనుక వాళ్ళ అనుభవాన్ని మీరు ఉపయోగించుకోండి. పరస్పరం భావయంత శ్రేయ పరమావసర. మీ అనుభవాలు వాళ్ళకి చెప్పండి, వాళ్ళ అనుభవాలు మీరు చెప్పుకోండి, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని ముందుకు వెళ్దాం. అంచేత ఈ శ్రీ సూక్త మంత్రాన్ని కలుపుతాం మనం. అంచేత దత్త ప్రదక్షిణలో ఏం చేస్తాం మనం? దత్త అవతారము, ఆ అవతారానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకము, ఆ ధ్యాన శ్లోకం తర్వాత తిథి, తిథి తర్వాత ఆ తిథికి సంబంధించినటువంటి కళ. కళ అంటే ఏంటి? సూర్యుడు చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణము. కళ తర్వాత ప్రదక్షిణ. ప్రదక్షిణ చేసిన తర్వాత 16 నామాలు ఉన్నాయి. అందులో మొదటి నామం ఏంటి అంటే ఓం వరదాయ నమః. ఇది ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో మీరు అర్థం చేసుకోండి. నోట్తో వరదాయ నమః అంటాం కాదు, గురువు మీకు వరాలు ఇస్తున్నాడు. గురువు యొక్క స్థాయి బట్టి ఆయన వరాలు ఇస్తాడు. మీరేం చేయాలి? మీ స్థాయి బట్టి మీరు వరాలు ఇవ్వాలి. సైక్లిక్ ప్రాసెస్ ఇదంతా కూడా. మీరు కూడా వరాలు ఇచ్చే వ్యక్తులుగా మారాలి. ఏమి ఇవ్వగలం మాస్టారు? మా దగ్గర ఏముంది? చాలా ఉంది. మీరు ఇవ్వగలిగేది కూడా ఏమీ ఇవ్వలేదు. అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటి ఆవేదన మీరు ప్రపంచానికి పంచగలరు. మీరు ఏమీ ఇవ్వలేరు అంటున్నాం. స్వస్తి ప్రజాప్రియ పరిపాలయంత అని నోట్తో అనకండి, భావంతో అనండి. అది ఇచ్చినా చాలు వరదానమ. ఎవరైనా మీ దగ్గరికి వస్తారు సహాయం అడగటానికి, చేయగలిగిన సహాయం చేయండి. చేయలేకపోతే తిట్టకండి. దుఃఖలా ఉన్నాం, ఉద్యోగం చేసుకోలేవా, ఎందుకు అడుగు తింటున్నాం, తిట్టకండి. అది వాడి సంస్కారం. అది మనం వాడిని బాగు చేసే బాధ్యత మన మీద లేదు. మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, ఇవ్వలేకపోతే ప్రేమగా అయినా చెప్పండి. కటువుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు అది నేర్చుకుందాం వరదాయన. అంచేత ఆ దత్త నామాలలో మీ ప్రవర్తన విధానం ఉంది. ఇంచేత అది చిట్కళలు. అది దత్త నామాలు మీ మనస్సుని మౌళ్ళి చేస్తాయి. ఎలా మౌళ్ళు చేసుకోవాలి? ఆధ్యాత్మిక జగత్తులో మీరు అడుగు పెట్టదలుచుకుంటే వరాలు ఇవ్వటం నేర్చుకోండి. వరాలు ఇవ్వటం అంటే ఏమిటి? సేవ చేయటం. అంచేత సేవాభావము లేకుండా ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశము ఉండదు. సేవ చేయటం నేర్చుకోండి. ముందు సేవ చేయాలి అని ఎక్కడికో పారిపోక్కర్లేదు. మీ ఇంట్లో మీరు సేవలు చాలా చేయొచ్చు. చేయదలుచుకుంటే ఇంట్లో వాళ్ళకి మీరు సేవ చేయకుండా బయట వాళ్ళకి సేవ చేస్తానంటే కుమిషన్. ప్రకృతి, సంస్కారము, కర్మ మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సేవ చేయడానికి కొంతమంది వ్యక్తులకు ఏర్పాటు చేసింది ప్రకృతి. వాళ్ళకి సేవ చేయటం నేర్చుకోండి. ఇన్నాళ్ళు మేము వాళ్ళతో సమానంగా మాట్లాడలేదు కదా, ఇప్పుడు గబుక్కుని మేము మారిపోతే మారాలి. మారకుండా ఎలా? ఇన్నాళ్ళు నేను చంపుతూనే ఉన్నాను, ఇప్పుడు సడన్గా నేను రామనామం మొదలెట్టాను కనుక చంపటం మానేస్తే ఎట్టా అనలే వాల్మీకి. అంగుళీమాలుడు బుద్ధుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇన్నాళ్ళు నన్ను చూసి భయపడ్డారు, చంపిన వాళ్ళ వేళ్ళన్ని తగ్గొట్టుకుని నా మెళ్ళ వేసుకునేవాడిని అంగుళీమాలుడులాగా. ఇప్పుడు మీరు అహింస అంటున్నారు, నేను ఇప్పుడు బెదిరించకపోతే ఎవరు నన్ను చూసి భయపడతారు అనలే. చేత ఇన్నాళ్ళు మీ మానసిక స్థితి ఎలా ఉంటే ఉండనీగాక. ఇప్పటి నుంచైనా మీరు మనస్సును మార్చుకుని మీ ఆచరణ మార్చకపోతే అంతా నటన అవుతుంది, ఫార్స్ అవుతుంది. భారతీయ సంస్కృతి నాశనం అయిపోవడానికి కారణం అదే. నటించకండి, సాధ్యమైనంత చేయండి. మేము ఇలాంటివి చేయనే మాస్టారు. మనస్సులో ప్రతిరోజు ఒక ఫిక్స్డ్ టైమింగ్లో అందరూ సుఖంగా ఉండాలని భావయుక్తంగా ప్రార్థన చేయండి. దానికేమంటుంది? గుడికి వెళ్ళండి, కలిసి ఉండండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణమని. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవ. ఈ ఒక్క శ్లోకం చాలు, ఎంత అద్భుతమైనటువంటి, ఓ 1000 మంది 100,000 మంది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది కోరుకుంటే ఏమని కోరుకుంటున్నాం? స్వస్తి ప్రజాభ్య, ఉన్న వాళ్ళందరూ మంగళమయంగా ఉండగాక. న్యాయైన మార్గేణ మహిం మహిషా, ఈ రాజ్యాన్ని న్యాయమైనటువంటి మార్గంలో రాజులు పరిపాలించుగాక. ఈ 2 భావనలు ఉంటే చాలు, అందరూ సుఖంగా ఉండాలి, రాజులు కరెక్ట్గా ఉండాలి, ఇంకేం కావాలి మనకి? అంచేత ఓం వరదాయ నమః అంటే గాబరాయ ప్రక్కలే ఉడత కూడా సహాయం చేసింది రాముడికి. ఉడత కంటే తీసిపోయామో ఏంటి మనం? ఉడత కంటే చేత కాని వాళ్ళమో మనం? రామకార్యానికి ఉడత కూడా సహాయం చేయగలిగితే మన లెవెల్లో మనం సహాయం చేద్దాం అనే భావన మీరు ఆ మంత్రాల్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మిల్లిమిల్లిగా మీకు రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల స్ఫురణలు వస్తాయి. ఏం వచ్చినా మీరు చేసుకోండి, సవ్యమయంగా ఆదర్శయుక్తంగా ఉన్న ఏ భావన వచ్చినా కరెక్టే అది. అంచేత ఆ దత్త ప్రదక్షిణ చేసుకున్న తర్వాత 18 అయిపోతాయి. అయిపోయిన తర్వాత గురువస్తకం ఉంది, దాన్ని చూడండి. తీశారా? శరీరం స్వరూపం తథావా పళత్రం యశశ్చారు చిత్రం ధనం మేలు పుణ్యం. అందమే వచ్చిన పేజీ గురువాస్తకం. దత్త ప్రదక్షిణ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా చేసుకోండి, ఏది ఎలిమినేట్ చేసుకోకండి. శరీరం స్వరూపం, అందమైనటువంటి శరీరం ఉంది. తథావా పళత్రం, పార్ట్నర్స్, భార్య, పిల్లలు కూడా అందంగా ఉన్నారు. యశశ్చారు చిత్రం, పేరా మారిపోతుందబ్బా, ఈయన ఎంత గొప్పవాడు అని. ధనం మేరు పుణ్యం, డబ్బు ఎంతుంది? మేరు పర్వతం అంత ధనం ఉంది. గురోరంగిరి పద్మే మనశ్చేమ లగ్నం, కానీ గురువు యొక్క పాదాల మీద మీ మనస్సు లగ్నం కాలేదు. తతక్కిం 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 తతక్కిం, ఇంకేం లాభం ఉండడు? అందమైన శరీరం ఉండొచ్చు, అందమైన పెళ్ళాం పిల్లలు ఉండొచ్చు, యశస్సు ఉండొచ్చు, అనంతమైన సంపద ఉండొచ్చు, కానీ గురువు మీద భక్తి లేకపోతే. మొత్తం భారతీయ సంస్కృతి నేను మీకు చెప్పాను, నేను గురువు అనే పదం మీదే తిరుగుతూ ఉంటుంది. భారతీయ సంస్కృతికి గురువుకి అవినాభావ సంబంధం ఉంది. గురువు అనే పదము ఇంకెక్కడా లేదు. టీచర్స్ ఉన్నారు, గురువులు ఎక్కడా లేదు. ఈ గురువు మీద మన పాదాల యొక్క భక్తి, గురువు పాదాల మీద నా భక్తి లేకపోతే ఏం లాభం? కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్ది జాతం. తెలుస్తానుందిగా, గురోరంగి పద్మే మనశ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం. 3 షడంగాది వేదో హే శాస్త్ర విద్య, 6 అంగాలతో సంబంధించినటువంటి శాస్త్ర విద్య నోటికొచ్చు, రిఫరెన్స్ బుక్స్ తీయక్కర్లే. కవిత్వాది గద్యం సుపద్యం కరోతి, కవిత్వం వచ్చు. ఎంత బాగా కవిత్వం వచ్చు అంటే వాడు గద్యం మాట్లాడినా కూడా సుపద్యంలా ఉంది. కవిత్వాది గద్యం సుపద్యం కరోతి గురోరంగి పద్మే మనశ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం. గురువు మీద భక్తి లేకపోతే ఎలా? విదేశేషు మాన్య స్వదేశేషు ధన్య, విదేశాలలో అద్భుతమైనటువంటి కీర్తి ఉంది. పోనీ బయట పేరు ఉన్న ఇంటికి పనికిరాదు వైద్యం కదా, ఇంటి బయట చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు. కానీ వీడు అలాంటి వాడు కాదు. స్వదేశేషు ధన్య, స్వదేశంలో ఆ దేశంలో ఉన్నవాళ్ళు అబ్బా వీడి వల్ల కదా మన దేశానికి ఇంత పేరు వచ్చింది అని ధన్యులుగా భావిస్తున్నారట. సదాచార వృత్తేషు మత్తో ప్రధాన్య, పోనీ వాడు ఏదైనా పిచ్చి చేష్టలు చేస్తారా, సదాచార సంపన్నుడే అయినా. గురోరంగి పద్మే మనశ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం, గురువు పాదాల మీద మీ మనస్సు లగ్నం కాకపోతే ఏం లాభం? క్షమా మండలే భూప భూపాల బృందే సదా సేవితం యస్య పాదాల. పోనీ అతను మామూలు వాడా? భూమిలో ఉన్నటువంటి భూపాలను అందరూ కూడా వచ్చి ఆయన కాళ్ళు కడుగుతున్నారు. అలాంటి వాడు కూడా గురోరంగిరి పద్మే మనశ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం, అలాంటి వాడు కూడా గురువు పాదాలకి. శృతి సాయి జీవితంలో ఇది అద్భుతంగా ఉంటుంది. ఆ ఫకీర్ ఒప్పుకోవడం లేదయా అంటాడు, నేనేం చేయటం లేదు, ఏం జరిగినా ఆయన ఒప్పుకోవాలి, ఆయన గురువు ఒప్పుకుంటేనే ఆయన చేస్తాడు. సమర్పణ పరాకాష్ఠ అది, అందుకు శిర్దిశాయి అయ్యాడు. ఆ పరాకాష్ఠ రావాలని ఈ శ్లోకాలు చదవండి, ఆ భావంతో చదవండి, వచ్చినే చదవకండి. ఇలాంటి వాళ్ళు కూడా గురువు పాదాలే గతి అన్నప్పుడు మనకేంటి గతి? ఆ గురువు పాదాలే. యశోమే గతం దిక్షు దాన ప్రతాప జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాద. ఎలాంటి గురువు ఆయన? జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాద. జగత్తులో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా ఆయన చేతిలో ఉన్నాయి, కావాలి అంటే ఇలా తీసివ్వగలడు. సత్యసాయి వాళ్ళు ఇలా చేయి తిప్పి మీకు కావాలి, మీరు ఏం కావాలంటే అది ఇస్తాడు. అలాంటి గురువు ఉండొచ్చు కాక, కానీ మీకు ఆయన మీద భక్తి లేకపోతే ఆ సత్యసాయి అన్నారు అనుకోండి. మీరు అనుకోండి ఆయనకే అవును, ఏమవుతుంది ఆ సత్యసాయికి ఏమి అవును? ఆయనకు వచ్చే ప్రెసిడెంట్స్ ఆయన దగ్గరికి వస్తూనే ఉంటారు, ఆయన వచ్చే శిష్యులు ఆయన దగ్గరికి వస్తూనే ఉంటారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గుడికి వెళ్ళి ఆర్పించుకుంటాం. అది ఒకసారి నాకు చాలా బాధ వేస్తుంది. ఆ గురువు జీవించి ఉన్నప్పుడు ఆ గురువుని గుర్తించలేక ఆయన చనిపోయిన తర్వాత మీరు దేవాలయాలు కడతారు. దేవాలయాలు కాదు, నిజమైన సమాధులు ఆ గురువుకి. ఏం లాభం అది? బతికి ఉన్నప్పుడు ఆ గురువు పద్మాల మీద కనుక మీరు వాళ్ళగలిగితే గురో రంగ్రి పద్మే మనశ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం. ఏ గురువు పాదాల మీద వాదాలి? వాళ్ళండి అన్ని గురువుల పాదాల మీద. సర్వాంతర్యామి ఎక్కడ దండం పెట్టినా అక్కడికి వెళ్తూ ఉంటుంది నా నమస్కారం. అక్కడ సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి ముక్కండి గణపతి సత్యనారాయణ స్వామికి ఏమీ తప్పలేదు భావంతో. ఆ గురువే అక్కడ ఉన్నాడు అనేటటువంటి భావంతో సత్యసాయి బాబాకి మొక్కండి, భావంతో మొక్కండి. ఆ గురువు అక్కడే ఉన్నాడు, కానీ మనలో లేడా? మనలోనూ ఉన్నాడు, కానీ అక్కడ ఎక్కువగా రెస్పాన్స్ ఉంది. 0 వాట్ బల్బులోనూ ఆ 220 వాట్స్ కరెంటే వెళ్తుంది ట్రాన్స్ఫార్మర్ ద్వారా. ఈ ట్యూబ్లైట్లోనూ ఆ 220 వాట్స్ కరెంటే వెళ్తుంది, కానీ ట్యూబ్లైట్ వెళ్తుందో చదువుకోగలం, బెడ్ లైట్ వెళ్తుందో నిద్రపోగలం, ఇంకా అంతకంటే పెద్ద పని నేను చేయలేము. అంచేత ఎక్కడ ఎక్కడ అవుతే ఆ విభూతి ఎక్కడ కనిపిస్తుందో అక్కడక్కడ నేనున్నానంటాడు 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు. అంచేత ఈ గురువు దగ్గరికి వెళ్ళొచ్చా, ఆ గురువు దగ్గరికి వెళ్ళొచ్చా అనేటువంటి భ్రాంతి మానేయండి. మొట్టమొదట అందరి గురువులు ఒకటే. ఏ మహానుభావుడి దగ్గరికి మీరు వెళ్ళినా కూడా పూర్తిగా నమస్కారం చేసుకోండి. గురో రంగి పద్మే మనశ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం. ఏ గురువు? సర్వవ్యాపైనటువంటి గురువు. మీకు ఆ శరీరాల్లోనే కనిపించకపోతే ఇంకెక్కడ చూడగలరు? మహానుభావుల్లోనే మీరు ఏకత్వం చూడలేకపోతే ఎందుకు ఈ శ్లోకాలు చదువుకోవటం? నభోగే నయోగే నవావాజి రాజో నకాంతాముఖే నైవ విత్తేషు చిత్తం. ఈ రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీ మనస్సును అటువైపు వెళ్ళనివ్వకుండా గురో రంగి పద్మి మనశ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం. అరణ్యే నవాస్య గేహే న కార్యే న దేహే మనోవర్ధతే మే తునర్గే. అరణ్యంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నా శరీరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నా మనస్సు ఎక్కడ ఉండాలి? గురో రంగి పద్మే మనశ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం. అనర్ఘ్యాని రత్నాని పుత్తాని సమ్యక్. అనర్ఘ్యమైనటువంటి ఎక్కడా కనిపించినటువంటి రత్నాలను నేను ఆనందిస్తాను. పుత్ర రత్నము, నారీరత్నము, పురుషరత్నము, రకరకాల రత్నాలు ఉంటాయి. ఈ రత్నాలన్నింటినీ కూడా నేను సమ్యక్గా అనుభవించగలిగిన సమాలింగిత కామిని యామినీషు. కావలసిన కోరికలన్నీ తీరుతున్నాయి, కావలసినటువంటి పృథ్వీ నా దగ్గర ఉంది. కానీ గురో రంగిరి పద్మే మనశ్చేన లగ్నం తతక్కిం 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 తతక్కిం. ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశిస్తున్నటువంటి మనకి ఈ ఆవేదన లేకపోతే, గురువు పాదాల మీద ఈ భక్తి లేకపోతే ఏమీ జరగదు. ప్రతిదానికి క్వశ్చన్ చేయటం అనేది అర్ధరహితమైనట్టు. మనకి తెలియని విషయాల్లో ఏం క్వశ్చన్ చేస్తాం? అంచేత సమర్పణ భావం చేసుకుంటే ఏమవుతుంది? గురోరస్తకం ఎప్పటి పుణ్యదేహి. ఎవరైతే 8 శ్లోకాలను పుణ్యవంతుడైనటువంటి వాడు అంటే భావంతో ఉన్నటువంటి వాడు చదువుతాడో, యతి సన్యాసి కావచ్చు, వాడు భూపతి రాజు కావచ్చు, బ్రహ్మచారి ఎడ్యుకేషన్ చదువుకుంటున్న చిన్నవాడు కావచ్చు, గేహి గృహస్థుడు కావచ్చు, అందరికీ గురువు కావాలని. ఇక్కడ గురువు సన్యాసులకే కావాలి, రాజులకే కావాలి, మామూలు వ్యక్తికి అక్కర్లేదు అని కాదు, అందరికీ. యతిర్ భూపతి బ్రహ్మచారి చ గేహి లభేత్ వాంఛితార్థం పదం బ్రహ్మ సౌఖ్యం. గురువృత్త వాక్యే మనో ఎస్యలకే. ఇది మీరు చదువుకుంటూ మెల్లిమెల్లిగా గురువు దగ్గర గురువు యొక్క ఆరాలోకి మీరు ప్రవేశిస్తారు. ఇది చేసుకున్న తర్వాత అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ మన లక్ష్యం ఏమిటి అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి భారతదేశాన్ని జగద్గురు పీఠానికి తీసుకెళ్లే బాధ్యత మనందరిది. మనందరిది కూడా, గురువులదే కాదు, శిష్యులు సహకరించకపోతే గురువు మాత్రం ఏం చేయగలడు. ఇచ్చారు మన లక్ష్యం అది, భారతదేశాన్ని మళ్ళా మనం జగద్గురు పీఠం మీద ప్రతిష్టాపన చేయాలి. ఇది నేనన్న మాటలు కాదు, అరవిందో అన్నటువంటి మాటలు. అయి తీరుతుంది అన్నాడు. అది ఎలా అవుతుందట? అఖండ భారతదేశం ఏర్పడినప్పుడు. ఎలాంటి అఖండ భారతదేశం ఏర్పడుతుంది, ఏ విధంగా ఏర్పడుతుంది అంటే విశ్వం అంతా కూడా భారతీయ సాంప్రదాయం వెళ్ళి వెలుస్తుంది అని. ఇప్పటికీ కూడా అమెరికాలో మాయన్ సివిలైజేషన్ ఉంది, మలేషియా అలాంటి చోట్ల మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు, సుకర్ణం, రకరకాల పేర్లు. మన భారతీయ సంస్కృతిలో దేశాలను గెలవటం మన ఉద్దేశం కాదు. భూఖండాల మీద రాజ్యం చేయలేదు మనం, హృదయ సింహాసనం మీద రాజ్యం చేశాం. అలాగ మళ్ళా జగద్గురు పీఠం వస్తుంది తప్ప ఇదంతా ఇండియా అనే రాదది, క్రమ అది ఎప్పటికీ రాదది. కానీ భారతీయ సంస్కృతి ఇప్పుడు వ్యాపిస్తుంది, భారతదేశంలోనే కాదు అమెరికాలో. భారతీయ సంస్కృతి గురించి మనకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి. పేరిస్ నగరంలో, పేరిస్ నగర శివార్లలో గత 12 సంవత్సరాల నుంచి అఖండంగా నమకం చమకం పారాయణ జరుగుతుంది, అభిషేకాలు జరుగుతుంది. భారతదేశంలో ఎక్కడ జరుగుతుంది, జరుగుతుందేమో నాకు తెలియదు, జరుగుతోందా ఎక్కడైనా అలాగా డౌట్ఫుల్, జరుగుతే ఈ పాటికి తెలిసి ఉండేది మనకి. అంటే ఏం జరుగుతుంది అక్కడ, ఈ భారతీయ సంస్కృతి వాళ్ళ హృదయాలలో నివాసం ఏర్పచ్చు. ఆ విధంగా మనది విశ్వ సంస్కృతి అవుతుంది, ఆ విధంగా మనం అందరం కూడా భారతీయులుగా మారుతాం. మనం అంటే మానవ జాతి మొత్తం కూడా. ఇంకా ఆ విధంగా మారినప్పుడు ఎల్లలు ఎక్కడుంటాయి? ఇంకా అందరికీ ఒకే సంస్కారం అంతే. దీపావళి పండుగ జరుపుకుంటాం, కేరళలోనూ జరుపుకుంటాం, కాశ్మీర్లోనూ జరుపుకుంటాం, ఉత్తర హిందుస్థానీ దేశంలోనూ. భాష ఎవరికి తెలియదు కానీ పండుగలు ఒకటే. ఆ విధంగా మారుతుంది ప్రపంచం అంతా కూడా ఈ గురువు యొక్క సమర్పణాభావంతో. సర్వజ్ఞత్వం అనేది, సర్వవ్యాపకత్వం అనేది, సర్వ సమర్థత అనేది అఖండంగా ఒకటే అనేటటువంటి భావాన్ని కనుక మనం తీసుకువెళ్ళగలిగితే దానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. దానికి ఎలా ప్రయత్నం చేస్తారో మీరు మానండి. చెప్తే ఏం లాభం, చాలా గొప్పదని. మీకుందా గురువు మీద నమ్మకం? మీరు ఆ సాధనలు చేస్తున్నారా? ఇంత గొప్ప విద్య ఉంది ఇది, సూర్యకిరణాల ద్వారా ఏదైనా మీరు పొందవచ్చు అని చెప్పినప్పటికీ కూడా చేయలేను. ఒక దేశపు రాజు గారికి లేక లేక ఒక కూతురు పుట్టింది. అద్భుతంగా కావాల్సింది కా లేక లేక కలిగినటువంటి కూతురు రాజుకు కలిగింది. ఇంకా ఆవిడకి అడ్డే ఉంటుంది, ఏం కోరితే అది ఉంటుందిట. జాతకం చూపించండి. రాజా, జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మేము, నువ్వు రాజువే కానీ జాతకంలో ఒక చిన్న దోషం ఉంది, ఈవిడ అడుక్కు తింటుంది అన్నట్టు. రాజుకుమార్ తిట్టి అడుక్కు తిట్టాడంటే అసంభవం అన్నట్ట. ఎందుకైనా మంచిది అని కాకులు దూరం చిట్టేరులో ఒంటి స్తంభం మేడ అనంతా కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తూ ఒంటి స్తంభం మేడ మీద తీసుకెళ్ళి పెట్టాడు. ఇంకెవరిని అడుక్కోవటానికి ఇంకోటి ఉండాలి కదా, అసలు ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. తల్లి తండ్రి మాత్రమే వెళ్తూ ఉండేవారు, అప్పుడేదో చేస్తూ ఉండే వస్తూ ఉండేవారు. వీళ్ళు అడిగారు, ఒక 2-3 సంవత్సరాలు పోయాక, ఏమయ్యా నువ్వు చెప్పావు కదా మా పాప అడుక్కు తింటుందని, ఎలా అడుక్కు తింటుంది ఇప్పుడని? శాస్త్రం అది చెప్తుందో మాకు తెలియదు, వెళ్ళి చూద్దాం పదండి అన్నాడు. ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తారు కదా, వీళ్ళు వెళ్ళి తెర తీసి చూస్తే ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి నాకు బిస్కెట్ పెట్టవు అని అడుక్కుంటోందిట. అది మన భారతదేశ సంస్కృతిలో అడుక్కు తింటాం మనం నేర్చుకున్నాం. గురువుని అడుక్కుంటాం, గురువుని అడుక్కోకండి. గురువుని జబర్దస్తిగా పట్టుకుని మెడ పట్టుకుని నాకు ఎందుకు ఇవ్వవు అని అడగటం నేర్చుకోండి. అడగటం ఎప్పుడు నేర్చుకుంటారు? మీకు ఆ విద్య నేర్చుకోవాలనే యావం ఉంటే. అడుక్కు తింటంతోనే సరిపోతుంది మన జీవితం అంతా కూడా. వద్దు, ఇప్పటికైనా దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఏం చేస్తాం మనం? మేము లెక్కల పేపర్ అది ఇస్తాం, మా నెత్తి మీద పడతారు స్టూడెంట్స్, ఎందుకు మాస్టర్ ఇందులో మార్కులు తగ్గించారు మీరు చాలాసార్లు నా చేతులతో నేను మార్పులు వేయాల్సి వచ్చింది. ఓవర్లుక్ అయ్యాను, చూసుకోలేదు. వాడు నా మెడ పట్టుకున్నాడు వచ్చి, ఏది తప్పు ఎక్కడ ఉందో చూపించండి, మీరు అడగండి గురువుని, అలాగ మీరు చెప్పిన సాధనలు నేను చేశాను, మీరు చెప్పినట్టు నేను చేశాను కనుక ఏది ఫలితాలు మీరు చేశారా? చేయకుండా ఫలితాలు రావాలి, ఒకసారి శ్లోకం చదివేశాను రావాలి అంటే ఎలా వస్తుంది? శిరిడీ సాయి లెవెల్కి ఎదగటానికి 12 సంవత్సరాలు నేను గురువుని తప్ప ఇంకోళ్ళని ధ్యానించలేదన్నాడు. ఇప్పుడు మీకు నేర్పుతున్నది అదే. నేను ఏదో యాంగిల్లో, ఏదో బంకతో, ఏదో శ్లోకం పేరుతో మీరు ఏం చేస్తున్నారు? ఆ గురువు పాదాలనే స్మరిస్తున్నారు. కానీ భావయుక్తంతో పాటు జ్ఞానంతో ఏం నేర్చుకోదలుచుకున్నారా గురువు దగ్గర కూడా తెలుసుకుంటూ మీరు నేర్చుకుంటున్నారు కనుక ఈ దత్త ప్రదక్షిణ మాత్రం మీరు అవాయిడ్ చేయకండి, ప్రాణాయామాన్ని మాత్రం మీరు అవాయిడ్ చేయకండి. కానీ ఈ దత్త ప్రదక్షిణలో 18 చేసుకోలేము, 17 చేసుకోండి, 17 చేసుకోలేము, 1 చేసుకోండి. కానీ కన్సెషన్స్ వద్దు, అసలు మీరు కన్సెషన్స్ ట్రై చేయకండి. ఎందుకంటే ఒకసారి దిగటం మొదలెడితే ఇఫ్ నాట్ చివరికి ఏ స్థితికి వెళ్తే దండం పెడితే చాలు అంటారు. భగవంతుడి పరిస్థితి ఎలా తీసుకొచ్చాం, దిగజాలు అంటే సాధ్యమైనంత వరకు కన్సెషన్స్ మీరు తీసుకోకండి, ఇచ్చుకోకండి. కానీ కండిషన్స్ ఉంటాయి, మనం దాటలేనటువంటి పరిస్థితి, ఓకే సర్దుకోండి. కానీ భావం మర్చిపోకండి. ఇది చేసిన తర్వాత ఒక సాధన ఉంది, ఆ సాధన చూడండి. పంచీకరణ సాధన అని చెప్తాను, పేజ్ నెంబర్ 30. మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఏది చేసినా కూడా ఆ గురువులు చేసేటటువంటి మ్యాజిక్ మొత్తము కూడా ఈ సాధనలోనే ఉంది. ఓ బాలసుబ్రహ్మణ్యం, ఓ బాలమురళీకృష్ణ, ఓ త్యాగరాజు, ఈ సంగీతజ్ఞులందరూ కూడా ఏంటి వాళ్ళ మ్యాజిక్ అంటే సరిగా వదిలించలే. ఈ సప్తస్వరాలే ఉపయోగించుకుంటారు వాళ్ళు, 8వ స్వరం లేదు వాళ్ళకు కూడా. కానీ తేడా ఎక్కడుంది అంటే ఉపయోగించుకునే విధానంలో ఉంది. ఉపయోగించుకునే విధానం ఏంటి? సాధనలో ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ పంచీకరణ సాధన వేదాంతపరమైన సాధనగా ప్రసిద్ధి చెందింది. కానీ నేను కావాలనే పేర్లను వదిలేస్తున్నాను. ఎంత పెద్ద పేరు పెట్టుకుంటే ఏముంది, చేసేది చాలా సింపుల్. మన శరీరాన్ని ఉపయోగించుకుంటాం దేనికైనా. ఏం జరుగుతోంది, సృష్టిలో 5 తత్వాలు ఉన్నాయి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఏది ఉన్నా ఈ 5 ఉంటుంది కనుక దీన్ని ఏమని చెప్తాం మనం, ప్రపంచము అంటాం. ఈ ప్రపంచము మానవ జాతే కనుక లేకపోతే ప్రపంచంలో దాని ప్రకారం అది జరిగిపోతూనే ఉంటుంది. శుక్రగ్రహం ఉంది, చంద్రగ్రహం ఉంది, కుజగ్రహం ఉంది, అనంతమైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి, అవంతా కూడా కోట్ల కోట్ల సంవత్సరాలు బట్టి జరిగిపోతూనే ఉన్నాయి. మనిషి ఒక్కడు గందరగోళం చేస్తున్నాడు, అంతా కావాలి వాడికి. ఇక్కడ ఏం జరుగుతుందో సరిపోవటం లే వాడికి. సూర్యుడు ఎలా పనిచేస్తున్నాడు, ఈ గ్రహం ఎలా పనిచేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది అని గందరగోళంలో పెడుతున్నాడు వాడు. అంటే మనిషికి ఇంకో 2 ఎక్కువ ఉన్నాయి, మనస్సు, బుద్ధి. ప్రపంచముతో పాటు ఈ పంచతత్వాలతో పాటు ఇంకో 2 ఎక్కువ ఉన్నాయి వాడికి. 2 ఆకులు ఎక్కువ చదివాడు, అందుకే మనస్సు బుద్ధి అనేటటువంటి 2 ఆకులు ఎక్కువ ఉన్నాయి వాడికి. ఈ 2 ఆకులని ఉపయోగించుకుని, మనస్సుని బుద్ధిని ఉపయోగించుకుని ఈ ప్రపంచంలో ఉన్న దేన్నైనా మీరు సాధించగలరు. ఇప్పుడు చెప్పేటటువంటి సాధన మిమ్మల్ని అక్కడే తీసుకెళ్తుంది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీ సాధన తీవ్రతను బట్టి ఆకాశములోంచి పృథ్వీలోకి ఏ వస్తువునైనా తీసుకురావచ్చు, పృథ్వీలో ఉన్నటువంటి ఏ వస్తువునైనా ఆకాశంలోకి పంపించేయచ్చు. సత్యసాయి చేసేటటువంటి ఎక్సర్సైజెస్లో ఇదే ఉపయోగపడుతుంది. ఎవరు చేసినా, మీరు చేసినా, సాయి చేసినా, ఇంకో గురువు చేసినా ఇదే విద్యను ఉపయోగించుకోవాలి. అవ్యక్తంలో ఉన్నదాన్ని వ్యక్తం చేసుకునుట, వ్యక్తంలో ఉన్నదాన్ని అవ్యక్తంలోకి పంపించుకునుట ఈ సాధన యొక్క ఫలితాలు. చాలా సింపుల్ సాధన. ఇందుకు చాలా సింపుల్ సాధన అంటారంటే మీ శరీరంలో ఉంది ఇది, మీ శరీరంలో లేని మీరేం చేయలేరు. భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తాడు, నీ దగ్గర ఉన్నది నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సదా. ఉన్నది లేదు అన్న లేనిది నువ్వు ఉన్నదనుకుంటే మాత్రం ఏం లాభం? మన శరీరంలో ఉన్నటువంటి ఈ పంచీకరణ విద్య పంచతత్వాల సమన్వయంతో, అదే ఈ క్లాస్ యొక్క పేర్లు కూడా మనం పెట్టుకున్నాం, పిండాండ బ్రహ్మాండ సమన్వయం. చాలా సింపుల్గా చేస్తాం దాన్ని. దీనికి సూర్యకిరణ విజ్ఞానంతో సంబంధం పెట్టుకుంటున్నాం కనుక పంచీకరణ విద్య బదులు సూర్యకిరణ శోషణ విద్య అని పేరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో. కానీ పేరు గురించి మీరు గందరగోళం పడకండి, చెయ్యండి. ఏం చేస్తాం? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. ఈ మంత్రం ఎప్పుడైతే మీరు ఉచ్చారణ చేస్తారో ఇక్కడ ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలలో ఆ సూర్యకిరణాలు యాక్టివేట్ అవుతాయి. ఆ మంత్రం ఎఫెక్ట్ అది. ఇక్కడెక్కడో కూర్చుని సెవెంత్ ఛానల్ నొక్కుతాం మనం, అక్కడ సెవెంత్ ఛానల్ వస్తుంది. ఇక్కడ కూర్చున్నాం మనం, అక్కడెక్కడో టీవీ ఉంది, కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ నొక్కింది అక్కడ సర్క్యూట్లో తేడా తెస్తుందంటే మీరు ఎప్పుడైతే ఈ మంత్రాన్ని, అందుకే ఈ మంత్రానికి గురు మంత్రం అని కూడా పేరు, గురువు దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి మంత్రం ఇది. అంచేత ఈ మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేయగానే మీ శిరస్సులో ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలకి సంబంధించినటువంటి సెంటర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, ఆన్ అవుతాయి అవి. కానీ ఆన్ చేసి టీవీ మనం టీవీ చూడం, చాలాసార్లు మీరు గమనించి ఉంటారు అది. టీవీ పెట్టుకుంటాం కానీ మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే మంత్రం ఉచ్చారణ చేస్తాం, మన శిరస్సులో ఏం ఆన్ అయిందో మనం గమనించుకోం, తెలియదు. అంచేత ఆన్ అవుతుంది అది, స్విచ్ నొక్కగానే గ్యారంటీగా ఆన్ అవుతుంది అది. ఋషులకే కాదు మీకు కూడా. కానీ మన మనస్సు అక్కడ లేదు కనుక ఇంచేది ఏం చేసాం, కళ్ళు మూసుకుని మనస్సు ద్వారా ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఆ సూర్యకిరణాలు నా సహస్రారంలో ప్రవేశించి నా శిరస్సులో ప్రవేశించి నా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలకి సంబంధించినటువంటి సెంటర్స్ని మేల్కొల్పుతున్నాయి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలకు సంబంధించిన సెంటర్స్ అంటున్నాను, ఆ తేడా గుర్తుంచుకోండి. జ్ఞానేంద్రియాలు పైన ఉన్నాయి, కర్మేంద్రియాలు కింద ఉన్నాయి. జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం వస్తుంది, కర్మేంద్రియాల ద్వారా ఏం జరుగుతుంది? ఆ జ్ఞానం ద్వారా మీరు ఏ పనిని చేయదలుచుకున్నారో ఆ పనిని చేయగలుగుతారు. అది అందరూ చేయగలుగుతాం. ఇది ఒక ఋషులకే కాదు, మీకు ఉంది మాకు ఉంది, ఇప్పుడే పుట్టిన పిల్లవాడికి కూడా ఉంటాయి ఇది. ఇది గుర్తుంచుకోండి జాగ్రత్తగా. ఏమిటి ఆ జ్ఞానేంద్రియాలు? ఆకాశము, చెవులు, రిసీవ్ చేసుకుంటాం చెవుల ద్వారా ఆకాశతత్వం యొక్క లక్షణాన్ని. అగ్నితత్వం యొక్క లక్షణాలు కన్ను, పృథ్వీతత్వం యొక్క లక్షణం నాసిక, వాయుతత్వం యొక్క లక్షణం స్పర్శ. పైన ఉంది స్పర్శ, సర్వవ్యాపకత్వం ఉంది, తర్వాత ఆలోచిద్దాం. అంచేత ఏంటి, పైన ఉన్నటువంటి ఇంద్రియాలలో అన్నీ కూడా జ్ఞానాన్ని పట్టుకునేటటువంటి ఇంద్రియాలు. దేని ద్వారా? తన్మాత్రల ద్వారా. అంటే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, మొత్తం ఎన్ని? 15. ఈ 15 పంచదశీ విద్య మనస్సుతో కలిపినప్పుడు షోడశీ విద్యగా మారుతుంది. ఈ షోడశీ విద్య ఏమవుతుంది? కర్మేంద్రియాలలోకి దిగుతుంది. కర్మేంద్రియాలు కింద ఉన్నాయి, ఈ కింద ఉన్నటువంటి కర్మేంద్రియాలలోకి దిగుతుంది. మొత్తం ఎంత? 20. ఇవి దేంతో కంట్రోల్ అవుతున్నాయి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మొత్తం ఇది 24. అంచేది 24 గాయత్రి మంత్రం ద్వారా యాక్టివేట్ అవుతాయి కనుక వీటిని మనస్సులో తిప్పుకుంటూ మీరు గాయత్రి మంత్రోచ్చారణ చేస్తే ఉపయోగం మీకు. అంచేది ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. ఈ సూర్యకిరణాల యొక్క శక్తి ద్వారా నా సహస్రార చక్రం, అంటే ఈ 24 యాక్టివేట్ అయ్యాయి. యాక్టివేట్ అయితే లాభం ఏంటి? ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఆజ్ఞాచక్రం, మీరు ఆజ్ఞాపించటం నేర్చుకోండి మీ శరీరాన్ని. ఇప్పుడు మిమ్మల్ని మీ శరీరం ఆజ్ఞాపిస్తోంది. నిద్రపోవాలనుంది, నిద్రపోతున్నారు. ఆకలేస్తోంది, తింటున్నారు. శరీరం ఏం చెప్తే అది చేస్తున్నాము. ఆజ్ఞాచక్రం, మీరు ఆజ్ఞాపిస్తే శరీరం వినాలి. చేయి తపస్సు, 20,000 సంవత్సరాలు కూర్చుంటాడు వాడు. శరీరాన్ని వల్మీకము తినేస్తాయి, అయినా వీడు కదండు. అది ఆజ్ఞాచక్రం అంటే. ఆజ్ఞాచక్రం అంటే ఇతరులు నేను చెప్పినట్టు వింటారా కాదు, మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా మీ శరీరం వినాలి. మీ మనస్సు ఎలా ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ ఎలా ఉండాలి? మిత్రత్వం, స్నేహపూరితంగా ఉండాలి. అంజల ఓం హ్రాం మిత్రాయ నమః. ఆ సూర్యకిరణాలు ఆజ్ఞాచక్రంలో దిగుతున్నాయి. ఆ దిగినటువంటి కిరణాల వల్ల నా యొక్క ఆజ్ఞాచక్రం జాగృతం అవుతుంది. ఆ జాగృతమైనటువంటి ఆజ్ఞాచక్రం వల్ల మిత్రత్వము, అందరినీ ప్రేమగా చూడగలుగుతున్నాను. ఈ ఒక్క సాధన మీరు ఉపయోగించుకోగలిగితే 1890 ఆ ప్రాంతాల్లో శ్రీశైలంలో పెడుతూ ఉండేవాడిని క్లాసులో.